నా మటుకు నాకు 2014 వరకు మిషనరీ అన్న పేరు నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊరు ఆ ధరలు రావటం, మిషనరీస్ రావటం, వాళ్ళు కావలసిన మరి బియ్యం గట్టా ఇవ్వటం, బైబిల్స్ పంచటం, ఫ్రూట్స్ పంచటం అది తెలుసు. కానీ ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా వాళ్ళు రావటం తెలుసు, కానీ ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళా. సేవ దగ్గరికి వచ్చేసరికి మరి ఒక చర్చ్ కట్టాలి, 10 మందిని 100 మందిని సంఘ విశ్వాసం నడిపించాలి, అలాగే దేవుని సేవ బాగా విస్తృతంగా చేయాలి. దేవుని సేవలో సేవకులందరూ కూడా సూటు బూట్ వేసుకొని కారులో తిరుగుతూ మరి దేవుడు వారిని ఆశీర్వదించారు కనుక మనల్ని కూడా ఆయన సేవ చేస్తే ఆశీర్వదిస్తారు అన్న చూసి నేర్చుకున్న దృక్పథం. బయట చూసి సేవకం చూసి దేవుడు తన దాసుని ఆశీర్వదిస్తాడు, దేవుని సేవలో ఎన్నో మేళ్ళుంటాయి, దేవుని సేవలో ఎంతో ఘనత ఉంటుంది, దేవుని సేవకులను గిన్నెడు చనిలిస్తే దేవుడు వారి ఫలం పోగొట్టుకోరు అన్నారు. కాబట్టి ఎన్నో వాగ్దానాలు, ఎన్నో గొప్ప శ్రేష్టమైన పరిచర్య దేవుని సేవ అన్న భావన. అయితే 2014 చర్చెస్ని స్టడీ చేస్తూ ఉంటే చర్చెస్లో రాజకీయాలు, ఈ గొడవలు, సేవకులకి సాక్ష్యం పాడైపోవటం, సేవకులు సాక్ష్యాలు పాడైపోవటం, ఒకరినొకరు తొక్కుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు కక్షలుగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి పరిస్థితి ఇట్లా ఉంది? దేవుడు సత్యం, దేవుని వాక్యం సత్యం, కానీ దేవుడు సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి, దేవుడైతే వాస్తవం కానీ గందరగోళంలో ఎవరు నమ్మలేని పరిస్థితి, వీళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే మన విశ్వాసం పాడైపోయి మనం లోకంలో కలిసిపోలే ఉన్నాం. ప్రభువా నాకు ఒక మంచి సేవను చూపించని చెప్పి ఆశతో ప్రార్థన చేస్తే మరి ఎవరికి లేని గొప్ప కృప ప్రభు ఇచ్చారు. మిషనరీ సంస్థ ఫౌండర్ ఆర్ స్టాన్లీ గారు, నా పెద్ద కొడుకు పేరు ఆర్ స్టాన్లీ, వాడు పేరు పెట్టడానికి గల కారణం ఆ మిషనరీ జీవితాన్ని ఆయన జీవితం దగ్గరగా చూసిన తర్వాత ఆయన పేరు పెట్టుకోనిపించింది. అప్పటికి వాడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు. అప్పుడు నేను మిషనరీస్ తోటి కలిసి ప్రయాణం చేస్తున్న తొలి దినాలు అవి. దేవునికి చేసిన ప్రార్థన సేవ మరి ఉత్తమమైన సేవ, ఉత్తమమైన సేవ, ఏది మేలైన సేవో ఆ సేవను చూపించి ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు ఒక పుస్తకాన్ని పరిచయం చేశారు. ఆ పుస్తకం ఒక మిషనరీ రాసిన పుస్తకం. అందులో ఆయన ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నాడు, ఆ ప్రశ్నలకు సమాధానం రాస్తున్నాడు. ఎవరు అడగిన ప్రశ్నలు ఆయన పుస్తకంలో అడిగి వాటికి సమాధానం చెప్తున్నాడు. నిజంగా అంత సవాలకరమైన ప్రశ్నలు లేవనెత్తి సమాధానం చెప్పే క్రైస్తవులు ఉన్నారా అనిపించి ఆ బుక్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేశాను. ఎవరండి ఈయన, ఈయన పుస్తకాలు ఇంకేమైనా ఉన్నాయా, నాకు కావాలంటే ఈయన ఇక్కడ ఉండరండి, తమిళనాడు ఒక మిషనరీ అయినా ఇంజనీర్ కానీ జాబ్ రిజైన్ చేసి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉన్నాయి, అవన్నీ మీకు అందిస్తామన్నారు. అలా అన్న ఆయన గుంటూరు నుంచి తీసుకొచ్చి నాకు అందించారు. ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నాను. మిషనరీ పుస్తకాలు కాబట్టి అందులో సేవ భారం అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎవరైతే నాకు పుస్తకాలు అందించారో ఆయన ఫోన్ చేశాడు, అన్నా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా, విజయవాడలో సబ్జైల్ ఉంది, సబ్జైల్లో ఖైదీలకు సువార్త చెప్పడానికి మాకేమైనా అవకాశం ఇస్తారా అని అడిగారు. ఆ ఒక్క మాట నన్ను ఎంత కదిలించి వేసిందంటే, అప్పటికి 2007 మారుమూల్స్ పొందాను, 2007 నుంచి కూడా పరిచర్లు ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ 2007-14 ఈ 6 సేవాకాలంలో ఎన్నడూ నా దగ్గరకు వచ్చి ఖైదీల మధ్య సేవ చేద్దామని వస్తావా అన్నవారిని చూడలా. ఖైదీల మధ్య సేవ చేద్దాము వస్తావా అన్నవాళ్ళని చూడలేదు. ఖైదీల మధ్య సేవ చేద్దాము అవకాశం ఇస్తారా అన్నవాళ్ళని చూడలే. మిషనరీస్ అన్నమాట అన్నారు. ఆ ఒక్క మాట చాలా ఆలోచింపజేసింది నన్ను. ఏంటి సేవ అంటే మరి సంఘాల్లో చేయడం కోసం తెలుసు, పబ్లిక్ మీటింగ్లు పెట్టి మీటింగ్లో మాట్లాడడం కోసం తెలుసు, జైల్లో నేరస్తుల మధ్యకి వెళ్ళి సేవ చేయటం అన్నది నిజంగా అవసరమే. అక్కడికి వెళ్ళి సేవ చేస్తే కానుకలు రావు, ఖైదీలు కానుకలు ఎవరు, కానుకలు రాని పరిచర్య వీళ్ళు ఎందుకు చేస్తామంటున్నారు? లాభం లేని పరిచర్య, ఏ లాభం ఆశించిన పరిచర్య వీళ్ళు ఎందుకు చేస్తామంటున్నారు అనే ఆశ కలిగి ఆ జైలు సూపరింటెండెంట్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుని వాళ్ళతో పాటు నేను కూడా ఖైదీల మధ్యకి సువార్తకు వెళ్ళాం విజయవాడ సబ్ జైల్లో. ఆ తర్వాత విజయవాడలో చిన్నపిల్ల జైల్లో పర్మి మాకు భారం ఉందండి, ఆ చిన్నపిల్ల జైల్లో పర్మిషన్ మాకు ఇప్పిస్తారా అని అడిగారు. అట్లా ప్రారంభమైన మిషనరీలతో ప్రయాణం చివరికి ఈ మొదటిసారిగా మహారాష్ట్రలో వర్లీ ట్రైబల్స్ మీద జరుగుతున్న సేవను చూడడానికి వెళ్ళడానికి ప్రభు 2015 కృప చూపించారు. ఆ 2015 లాస్ట్ టైం మనకి గ్రూప్ లో పీటర్ లూయిస్ బ్రదర్ అని చెప్పి ఇంగ్లీష్ లో ఆయన సాక్ష్యం పంచుకుని నేను ట్రాన్స్లేట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా మరి కళ్ళకి పొరలు ఉన్నాయి, కళ్ళకి గంతలు ఉన్నాయి, ఆ పొరలు రాలిపోయి అప్పటిదాకా నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను, పైగా నాకు బైబిల్ వచ్చు, నేను నా ఖాళీ సమయంలో సేవ చేస్తున్నానంటే నేనేదో దేవుని కొరకు చాలా కష్టపడిపోతున్నాను, నేను చాలా గొప్ప దేవుని కొరకు పరిచర్య చేసేస్తున్నాను, ఒక పక్కన ఉద్యోగం ఒక పక్కన సేవ రెండు చేయగలుగుతున్నానని చెప్పి నాలో తెలియని ఒక గర్వం ఉండేది. నాకు కొమ్ములు ఆత్మీయంగా కనిపి ఆత్మీయ జీవితంలో గర్విష్టిగా నేను ఉన్నాను అప్పటికి. ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రైబల్స్తో పాటు 3 ఉన్న తర్వాత ఇక మాకు మాటలు లేవు, హృదయ నిండా కన్నీళ్ళే ఏడిచే. ఎందుకు హృదయ నిండా కన్నీళ్ళు ఏడుపంటే ఆయన వయసు 55. ఆయన దుబాయ్లో ఒక ఎక్స్పోర్టింగ్ కంపెనీలో మంచి హోదాలో ఉండి ఆయన కింద సుమారు 500 వర్కర్స్ ఉన్నారు. అలాంటి ఆయన ఆర్ స్టాన్లీ గారు వాళ్ళ చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్లో వాక్యం చెప్తూ భారతదేశంలో ఆయన దుబాయ్ కదా, మా దేశంలో భారతదేశంలో చాలా పరిచర్య ఉంది, సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఎవరైనా సేవ చేయడానికి వస్తారా అని చెప్పి ఆయన ఆ సంఘంలో పిలిపించారట. ఆ పిలుపుకు కదిలించబడ్డ ఆ పీటర్ లూయిస్ బ్రదర్ హృదయంలో భారం వచ్చింది. అప్పటికి అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నాడు, జాబ్ చేసుకుంటూ కూడా హృదయంలో భారం వచ్చింది. దేవుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా నా హృదయంలో ఎందుకో కలవరం ఉంది, నాకే వెళ్ళాలనిపిస్తుంది, నిజంగా మరి ఇది నీ పిలిపేనా లేకపోతే నేనేమైనా ఉద్రేకపడుతున్నానా, ఒకసారి నాకు విషయం తెలియాలి ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒక సూచన అడిగాడు. ఏంటా సూచన? మళ్ళా ఇదే సేవకుడు, ఇదే ఆరస్థాన్ని నేను మరలా మా సంఘానికి పిలిపించి నువ్వు మరలా నాతో మాట్లాడితే నేను తప్పకుండా నీ సేవకు వచ్చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. ఆర్ స్టాన్లీ గారి కోసం అన్నమాట ఆయన వెళ్ళిన చర్చికి మళ్ళా వెళ్ళకుండా కొత్త సంఘాలకి వెళ్తాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన్నే పిలిచారట. మరి పీటర్ లూయిస్ అనే బ్రదర్ తన సేవా పిలుపును కన్ఫర్మ్ చేసుకొని ఇక తన భార్యతో మాట్లాడి, అప్పటికే 3 పిల్లలు ఆయనకి, భార్యతో మాట్లాడి అమ్మ దేవుడి సేవ పిలుస్తున్నాడు, మన ఇక్కడికి ఏమో బంగారం వజ్రాలు వెండి ధనరాశులు సంపాదించడానికి వచ్చాం, కానీ దేవుడు ఆత్మను సంపాదించడానికి భారతదేశానికి వెళ్ళమంటున్నారు, మరి వెళ్దాం అన్నప్పుడు భార్య కూడా సిద్ధపడింది. ఆ పిల్లల్ని తీసుకొని ఆయన 2000 వచ్చేసాడు మహారాష్ట్ర ప్రాంతానికి. వెళ్ళే సమయానికి 55. అప్పటికి ఆయనకి నీ ఆపరేషన్ అయింది. అక్కడ మేము వెళ్ళేసరికి మార్చి నెలలో వెళ్ళాం, అది సమ్మర్లో వీబీఏ జరిగే సమయం, పిల్లలకి వెకేషనల్ బైబుల్ స్టడీ జరిగే సమయం. మేము వెళ్ళే సమయానికి ఆ మహారాష్ట్రలో శివసేన ఎక్కువ ప్రభావంగా ఉంటుంది. అక్కడ చర్చెస్ని కూల్ చేసిన చరిత్ర ఉంది, చర్చెస్ని కాల్ చేసిన చరిత్ర ఉంది. శివసేన బాల్ ఠాక్రే రాజ్ ఠాక్రే కోసం మనం ఉన్నాం కదా, అంత శివసేన బలంగా ఉండే ఆ ప్రాంతంలో వీళ్ళు దేవుడిచ్చిన పిలుపు మీద ప్రాణాలకు తెగించి ఆ ట్రైబల్స్ మధ్యకు వెళ్ళి సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించడానికి ముందు 2 పాటు సర్వే చేశారట. దేవునికి ప్రార్థన చేయటం, ఆ కొండల చుట్టూ తిరగటం, ఆ మహారాష్ట్రలో ఈరోజు కరోనా కేసులు ఎక్కువ ఉన్నది ఆ ప్రాంతమే, ఆ కొండల చుట్టూ తిరగటం, అక్కడికే 3 ట్రైబల్స్ ఉంటే ఆ 3 ట్రైబల్స్ ని స్టడీ చేయటం, ప్రార్థన చేయడం, 2 ఇయర్స్ పాటు సర్వే ప్రేయర్, 2 ఇయర్స్ పాటు రోజు వెళ్ళటం, వాళ్ళ కోసం సర్వే చేయటం, మళ్ళా రావటం, ప్రభు దగ్గర ప్రార్థన చేయటం. అలాగే 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత 3 ట్రైబల్స్ లో 1 ట్రైబల్స్ లో సేవ చేయడానికి ప్రభు ద్వారాలు తెరిచారానికి. ఆ ట్రైబల్ పేరు, ఆ ట్రైబ్ పేరు వార్లీ. వార్లీ అంటే దాని తెలుగులో అర్థం మరణం. వారు అప్పటికి ఏ దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, జనరల్ గా ప్రకృతి ఆరాధకులు, నేచర్ ని వర్షిప్ చేస్తున్నారు. అప్పటికే రీసెంట్ గా ఒక వినాయక గుడి కట్టడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మిషనరీస్ వెళ్లే సమయానికి వెళ్ళిన తర్వాత వినాయక గుడి కట్టనివ్వలేదట ఆ ట్రైబల్స్. సరే, అట్లాగా వాళ్ళు వెళ్ళారు. మేము వెళ్ళే సమయానికి పరిస్థితి ఎట్లా ఉందంటే, చిన్నపిల్లల వీబీఎస్ 66 స్థలాలు జరుగుతుంది, 66 ప్లేసెస్ లో చిన్నపిల్లల వీబీఎస్ జరుగుతూ ఉంది. అప్పటికి 35 వరకు చర్చెస్ కట్టబడ్డాయి. బాప్తిస్మాలు 2900 పైకి మంది బాప్తిస్మ తీసుకున్నారు. సంఘ విశ్వాసులు 10,000 మంది సంఘ విశ్వాసులు ఉన్నారు. సరే, బాగానే ఉంది, బాగా చేస్తున్నారు పరిచర్య అని చెప్పి చూడడానికి వెళ్తే, వాళ్ళ మందిరాలు దానంటారు పందిర్లు, మందిరాలు ఇల్లు కాదు పందిర్లు. స్థలాలు ఇచ్చేసేది ఆ ట్రైబల్సే. ఎక్కడైతే మరి 10 మంది విశ్వాసులు కూడుకుంటున్నారో దానికోసం ప్రార్థన చేయటం, వాళ్ళ కొరకు చిన్న స్థలాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ చిన్న పందిరేయటం, ఆ పందిరికి రావటం. పందిరిలో ఎక్కువ మంది అయినప్పుడు 100-150 మంది పట్టి పందిరి వేస్తారు, ఎక్కువ మంది అయినప్పుడు పక్క చర్చి నిర్మాణం చేపడతారు. అక్కడ ఆరాధన చేస్తున్న ఆ మరాఠీలు కూర్చొని ఆరాధించే వాళ్ళు కాదు, వాళ్ళు దాని ఏమంటారంటే ట్రైబల్స్ నిత్యం చేస్తారు. అంటే వాళ్ళు నిత్యం అంటే మళ్ళీ గంతులేయడం కాదు, బాడీ మూమెంట్ తో ఆరాధిస్తారు అన్నమాట. దాన్ని దింసా ఏదో అంటారు. ఎడవైపు కుడివైపు తిరిగి చేతులతో చరుస్తూ తప్పట కొడుతూ కాళ్ళు ఊపుతూ ఆరాధిస్తారు వాళ్ళు ట్రైబల్స్. అసలుకి ముసలా ముత్తక తేడా లేకుండా అందరూ లేచి వాళ్ళు పాటలు పాడి ఆరాధిస్తూ ఉంటే ఎంత హృదయం ఉప్పొంగేదో. వాళ్ళ అద్భుతమైన పరిచయం జరుగుతూ ఉంది, వాళ్ళ మధ్య ఉద్యమం కనబడుతుంది. అయితే ఈ మహారాష్ట్ర దుబాయ్ నుంచి ఉద్యోగం మాని వచ్చేసి ఇక్కడ సేవ ప్రారంభిస్తున్న ఆ సేవకుడు మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. మోకాలు నొప్పులు వచ్చినా సరే ఉదయాన్నే 5 గంటలకి మా తలుపులు దగ్గరికి మా తలుపులు కొట్టేవాడు. 50 సంవత్సరాల వయసు అండి, తలుపు కొట్టి వేడి నీళ్ళు బకెట్లో కాసి తీసుకొచ్చి బ్రదర్ స్నానాలు చేయననేవాడు. మమ్మల్ని ఎట్లా చూశారంటే, ఇక్కడ సేవకులకి విశ్వాసులు సేవ చేయడం చూస్తాం, మిషన్ ఫీల్డ్ లో మిషనరీలు మాకు సేవ చేయడం చూసిన తర్వాత చాలా భారం కలిగింది. అప్పటి నుంచి ప్రభువు స్తుతించి మిషనరీ పరిచర్య, బైబిల్లో ఉన్న పరిచర్య, ఉత్తమమైన పరిచర్య, ఈ పరిచర్య చేయాలన్న భారం కలిగింది. నిజంగా ఎస్ఎఫ్జే పరిచర్యకి పునాది, మిషనరీ పరిచర్యని మళ్ళా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆయన విశేషమైన రీతిలో మిషనరీల జీవితాలను చూపించారు, మిషనరీ క్షేత్రానికి తీసుకువెళ్లారు, మిషనరీ అనుభవాలు, మిషనరీ టీచింగ్ అంతా నేర్పించిన తర్వాత దేవుడు ప్రారంభించాడు. నౌ యూఆర్ ఏ మిషనరీ ఇన్ సర్వీస్ డిపార్ట్మెంట్. నేను చాలా సార్లు ఆ మిషనరీలతో షేర్ చేసుకునేవాను, అన్నా నాకు ఉద్యోగంలో తృప్తి లేదు, ఉద్యోగం చేయాలని ఆశ కూడా లేదు, నా హృదయంలో సువార్త 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 అనే భారణ ఉండే, నేను జాబ్ మానేసి సేవకు వచ్చేస్తాను అనేవాడిని వాళ్ళతో మాట్లాడుతూ. వాళ్ళు చిన్నగా నవ్వి అనేవారు, సేవ చేయాలంటే జాబ్ మానాల్సిన పని లేదు తమ్ముడు, దేవుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో, నిన్ను ఎందుకు పోలీసుని చేశాడో ఒక్కసారి ఆలోచించుకో. మేము పోలీస్ డిపార్ట్మెంట్ మరి లోపలికి వచ్చి సేవ చేయడానికి కుదురుద్దా? ఏ పాస్టర్ అయినా ఏ సువార్థకుడైనా పోలీసుల కొరకు ప్రార్థన చేయగలడా? పోలీసుల మధ్య సువార్త ప్రకటించగలడా? అది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా, ఎవరు పట్టించుకునే డిపార్ట్మెంట్ అది. ఆ డిపార్ట్మెంట్లో దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి నీ హృదయంలో సువార్త చేయాలని భారం ఇస్తే, వై డోంట్ యూ స్టార్ట్ మినిస్ట్రీ అమంగ్ పోలీస్ పీపుల్ అన్నదే వాళ్ళని సూటిగా అడిగిన ప్రశ్నలు. అక్కడ ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి అక్కడే ఎందుకు సువార్త చేయకూడదు అనేవారు. మీరు భలే చెప్తారులేండి, పోలీసుల మధ్య సువార్త అంటే ఆషామాషి అనుకుంటున్నారా? అదేం కుదిరే పని కాదు, ఉద్యోగంలోనే ఖాళీ లేక తలమునకలు అయిపోతా ఉన్నాం, టైం ఎక్కడ దొరికింది, అవన్నీ అయ్యే పనులు కాదు కానీ నాకు సేవ చేయాలందంటే వాళ్ళు నవ్వి నా కోసం ప్రార్థన చేస్తామనేవారు. నిజంగా వాళ్ళందరు చేసిన ప్రార్థనలో వారు చేసిన గైడెన్స్ ని బట్టే ఈరోజు మనం ఒక దీవెనకరమైన పరిచర్య ప్రారంభించుకుని ముందుకు వెళ్తున్నాం. సరే, నేను దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీకు మిషనరీ పరిచర్యను పరిచయం చేయడానికి ఆశపడుతున్నాను. మధ్యాహ్నం సంఘారాధనలో మరిన్ని విషయాలు మనం చూసి మధ్యాహ్నం మన మట్టుకు మనం చేయగలిగింది. నేను చెప్పగలను, ఇప్పుడు వరకు ఆంధ్ర క్రైస్తవ సాహిత్యం చాలా ఉంది నెట్ లో, కానీ ఈ అవసరమైన మిషనరీ పరిచయ కొరకు ప్రార్థించాలి, మిషనరీల కొరకు మనం గుప్పులు విప్పాలి, మిషనరీ పేర్లు మనం పిల్లలకు పెట్టుకోవాలి, మిషనరీలుగా మనమే వెళ్ళాలి లేదా మనం పిల్లలను పంపాలన్న ఈ అవసరమైనది, ఈ దర్శనం సంఘాలకి కలగడానికి మరి ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. నాకు తెలిసి ఆంధ్ర క్రైస్తవ సాహిత్యంలో ఆ ప్రయత్నం చేసే ధన్యత భాగ్యం ప్రభు మనకిచ్చారు. పాత పాటలు ఉన్నాయి మిషనరీస్ కొరకు ప్రాచీన పాటలు, కానీ వీడియో సాంగ్స్ కాదు, లేటెస్ట్ ఈ ట్రెండ్. ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నా ఒక పాట రాగానే కింద వ్యూ చూస్తూ ఉంటే ఓ లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ మంది ట్రెండీ సాంగ్స్ ఇష్టపడుతున్నారు, వీళ్ళు తగ్గట్టుగా అర్థమయ్యే రీతిలో మరి పాటలు లేవు. ఆ ధన్యత ప్రభు ఎస్ఎస్జే పరిచయకి ఇచ్చారు, ప్రభు నామరికి మహిమ కలిగిన గాక. సరే, చూద్దాం మరి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం, కొన్ని మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి, యెషయా గ్రంథము 6:8-9 చూద్దాం. యెషయా గ్రంథం 6:8-9 చూద్దాం. 8-9 దానికి పైగా మొదటి వచనాన్ని చూస్తే, మొదటి వచనంలో మనం చూస్తుంది రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ దర్శనం దేవుని దర్శనం, దేవుడు సింహాసనాసీనుడుగా ఉన్నారు. మరి ఆ దేవుడు ఆయన వేదన, ఆయన మనసులో మాట మనం చూస్తున్నాం 8:9. అప్పుడు నేను ఎవరిని పంపిద్దను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటుని. ఆశ్చర్యం, దేవుడే నోరు తెరిచి ఎవరిని పంపాలి, ఎవరు మా నిమిత్తం వెళ్తారు, ఎవరిని పంపాలి, ఎవరు మా నిమిత్తం వెళ్తారు. దేవునికి మరలా అంటాను, దేవుని పని చేయడానికి ఆయన దగ్గర కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు. దేవుడు మాట చదివిస్తే ఆ అద్భుతాలు జరుగుతాయి, లేదంటే సృష్టి నిర్మాణం జరుగుతుంది. కానీ ఆయన ప్రణాళిక ప్రారంభం నుంచి ఎట్లా ఉందంటే, దేవుడు ఆదామును తన స్వరూపం ముందు తన పూలకు చొప్పున చేసుకున్నాడు. ఆది కాండ మొదటి 26:1 తన స్వరూపం ముందు తన పూలకు చొప్పున చేయబడ్డ ఆదాముని దేవుడు పనిలో పెట్టాడు. ఏం పని, ఏం పనిలో పెట్టాడు ఆయన, ఆ తోటను కాచేవాడుగా, ఆ జంతువులకు పేర్లు పెట్టేవాడుగా, భూమి మీద ఫలించి విస్తరించి నిండించి దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు అన్ని తానే చేయకుండా తన స్వరూపమందు చేయబడ్డ నరుల ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడన్నది ఆది కాండ మొదటి 8:1 మనం చూస్తాం. నరుణ్ణి ఆయన రోగుల మరమనసులా చేసి అంతా నేనే చేస్తాను నిలబడి చూడు అనలేదు. దేవుడు రెండు చేతులు కట్టుకొని నిలబడి నువ్వు పేర్లు పెట్టు అన్నాడు, నువ్వు చెయ్యి, ఇక నీకు ఆ ఆధిక్యత ఇవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మేక్ ఏ రోలర్, నిన్ను ఒక ఏలికం చేయాలనుకున్నాను, నువ్వే వేయాలి, నువ్వే కొనసాగించాలి అన్నది ఆయన మొదటి 8:1 ఆ మాట చూస్తా. దేవుడు తన చేయాలనుకున్న కార్యక్రమాలకి ఆయన చేయగలడు, ఆయన దగ్గరున్న దూతగణం చేయగలడు, కానీ ఆయన పిల్లలుగా పుట్టిన మనకి, ఆయన స్వరూప స్వభావాలు కలిగిన మనకి ఆయన పనిలో ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా ఆయన పని చేసే ధన్యత, ఆయన పని చేసే భాగ్యం మనకు ఇవ్వబడతా ఉంది. దాన్ని మనం ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తాం. ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నారు 430 సంవత్సరాలు బానిసత్వం, ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు, అంగలారుస్తున్నారు, దేవా మమ్మల్ని విడిపించువా. దేవుడు వారిని విడిపించడానికి మోషేను పుట్టించాడు. మోషేను 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంచాడు. ఐగుప్తు సకల విద్యలు అభ్యసింపు చేశాడు. 40 సంవత్సరాలు అతను కొమ్ములు వచ్చేకాడు, కొమ్ములు ఇరవాలి కాబట్టి అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాల తర్వాత మోషే ప్రిపేర్ అయి ఉన్నాడు. అప్పుడు మోషే దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి ప్రభువా? ఏ దేశంలో నుంచి పారిపోయి వచ్చావో ఆ దేశానికి వెళ్ళాలి. ఎందుకు ప్రభువా? నా ప్రజల యొక్క మొర నేను విన్నాను, నా ప్రజల యొక్క దుఃఖం నేను చూశాను. ఒకసారి మళ్ళీ అక్కడికి వద్దాం. నిర్గమకాండం చూద్దాం, మాట చూద్దాం. నిర్గమకాండంలో ఈ మాటలు చూద్దాం. 3వ అధ్యాయం ఈ మాటలు ఉంటాయి. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఆయన పొదలో మరి దేవదూత ద్వారా మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషే ఆ వింటు చూసి ఎలా పొద కాలిపోవట్లేదు అని ఆ పొదను తేరు చూడడానికి ఆ చుట్టి ఆ తట్టి వెళ్ళాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవరచను. మరి యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తినే పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్యులకు, ఉగుషీలకు నివాస స్థానమై పాలు తేనె ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చున్నాను, వారిని విడిపించాలనుకుంటున్నాను. చాలా సంతోషం ప్రభువా, నీకు అసాధ్యం ఏముంది ప్రభువా, నువ్వు విడిపించే ప్రభువా, వాళ్ళు రప్పించే ప్రభువా అనుకుంటున్నాడు మనసులో మోషే. అంటాడు ఆయన 9వ వచనం 10వ వచనం, ఇశ్రాయేల మొర నిజముగా నా వద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూసి తిని, కాగా రమ్ము, యు కమ్, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపదును. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవన్నను. అది అర్థమైందా? ఆయన చెయ్యాలనుకుంటున్న గంభీరమైన కార్యాలు, ఆయన చేయాలనుకుంటున్న విమోచన కార్యాన్ని చేయడానికి గాడ్ వాంట్స్ ఎ మ్యాన్. దేవుని యొక్క హృదయ భారం, దేవుని యొక్క ఆలోచన అంతా కూడా తన బిడల ద్వారా తన రాజ్యం కట్టుబడాలి, తన బిడల ద్వారా ఆయన అనేక మందిని ఆశీర్వదించాలి, తన బిడల ద్వారా అనేక మందిని విమోచించాలి, తన బిడల ద్వారా అనేక మందిని రక్షించాలన్న ప్రణాళిక ఆయనకి అనాది నుంచి ఉంది. మోషే, ఐగుప్తు ప్రజలను విమోచించడానికి నువ్వు విమోచకుడు కావాలి. మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వు విడిపించాలి. నేను ఎవరిని పంపదును, మా నిమిత్తము ఎవరు పోవును. మా నిమిత్తము, నా హృదయంలో ఉన్న భారం, నా పిల్లల యొక్క విమోచన, నా పిల్లలను వారి దుఃఖం నుంచి విడిపించడానికి, నా పిల్లల్ని ఆశీర్వదించడానికి నాకు ఒక సాధనం కావాలి. ఆ సాధనం నువ్వే. ఆ పనిముట్టు నువ్వే, నేను వాడుకోబోతున్న బలమైన గండగొడ్డలి నువ్వే, కాబట్టి మోషే రమ్ము, నేను నిన్ను పంపేదను. మిషనరీ అన్న పదం పిల్లరా, మరి ఆ మిషనరీ అన్న పదం బైబిల్ ప్రకారంగా మరి మూల భాష అర్థాన్ని చూస్తే పంపబడ్డవారు అన్నది ఆ పదం యొక్క అర్థం. మిషనరీ అన్న పదానికి అర్థం పంపబడ్డవారు. అది ఒకనాటి మిషనరీకి డెఫినేషన్ ఏంటంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక సంస్కృతి నుంచి మరొక సంస్కృతి లోనికి, ఒక భాషలో నుంచి మరొక భాషలోకి, తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి, తన భాష కాని ప్రజల మధ్యకి, తన సంస్కృతి కాని ప్రజల మధ్యకి మరి వెళ్ళి వారి సంస్కృతిని అర్థం చేసుకొని వారి భాష నేర్చుకొని అక్కడ ఒక ఇనిషియేటర్గా వాళ్ళ భాషలోకి బైబిల్ తర్జుమా చేయటం, వారి భాషలోనికి లేఖనాలు తీసుకొని రావటం, వారి భాషలో వాక్యాన్ని అందించటం, ఆ భాషలోనే కొందరు సువార్తికులు లేవనెత్తటం, కొందరు నాయకులు లేవనెత్తటం, వారిని పురుకొలిపి ప్రోత్సహించి సేవ ప్రారంభించి అక్కడ సేవ జరిగించటం అన్నది మిషనరీ యొక్క గొప్ప దర్శనం. సువార్తకి మిషనరీకి, సువార్తకునికి మిషనరీకి మధ్య తేడా ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే మేము సువార్తికులం అండి, మేము సేవ చేస్తామంటారు. అదేం తక్కువ కాదు, సువార్తికులు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది ఏమంటారంటే మేము పాస్టర్లం అండి, మేము సంఘాన్ని నడిపిస్తున్నాం అంటారు. నేను సువార్తికులను తక్కువ చేయట్లేదు, పాస్టర్లను తక్కువ చేయట్లేదు, కానీ మిషనరీ సేవకి పాస్టర్ సేవకి, మిషనరీ సేవకి సువార్తికుల సేవకి మధ్య వ్యత్యాసం చెప్పడానికి ఆశపడుతున్నాను. సువార్తికుడు అనగా తాను తెలుసుకున్న దేవుని వాక్యాన్ని మరి వెళ్ళి ప్రకటించి మరలా సాయంత్రం తన ఇంటికి వస్తాడు, వెళ్తాడు, సువార్త చెప్తాడు. వారు విన్నారా లేదా ఆయనకు అనవసరం, వారు రెస్పాండ్ అయ్యారా లేదా ఆయనకు అనవసరం. వారు ఎవరైనా సువార్త నమ్మి అయాను రక్షణ పొందాలంటే వారిని మరి నడిపించటం అన్నది ఆయన వల్ల కాదు, అయ్యా మీ స్థానిక సంఘానికి వెళ్ళి మీరు కొనసాగని చెప్పి వచ్చేస్తాడంతే. సువార్త వెళ్ళటం, చెప్పటం, తిరిగి రావటం. అలాగే కాపరి పరిచర్య అంటే మరి తానున్న స్థలంలో చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘంలోకి వచ్చిన విశ్వాసుల్ని పెంచటం, పోషించటం, వారిని అభివృద్ధిలోకి తీసుకొని రావటం. ఈ ఇద్దరు చేసేది ఏంటంటే వీళ్ళిద్దరూ సేవే చేస్తారు, కానీ వెళ్ళటం అన్నది వీళ్ళ దగ్గర ఉండదు. వారున్న స్థలంలో వారికి సాధ్యమైన రీతిలో వారి దేవుని సేవ చేస్తూ ఉంటారు. అందులో సువార్తికుని సేవ, కాపురి సేవ అట్లానే ఉంటుంది. సో మిషనరీ సేవ అన్న మాట దగ్గరకు వచ్చేసరికి దేవుడు పిలుస్తాడు, అబ్రామా నువ్వు రా, ఎక్కడి నుంచి రావా, నీ ఇంట్లోంచి రావాలి, ఎలా రావాలి, ఒత్తి చేతులతో రావాలి, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువుని వదిలిపెట్టు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, నువ్వు అక్కడే రావాలి, ఎక్కడికి తీసుకెళ్తావు ప్రవ్వా నేను చెప్పను, నువ్వు రా అంటే. తాను ఏ దేశానికి వెళ్తున్నాడో ఎరగక దేవుని మాట విని అబ్రహాము బయలుదేరాడు. దట్ ఈజ్ మిషనరీ జర్నీ. మోషేతో ప్రభు అంటున్నాడు, మోషే నువ్వు రా, ఎక్కడికి ప్రభువా, నువ్వు ఏ దేశం నుంచి పారిపోయొచ్చావో ఆ దేశంలోకి తీసుకెళ్తా, ఆ ప్రజలు విడిపించడానికి నువ్వు రావాలి. అదేంటి మరి 40 సంవత్సరాలు నేను ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి యువరాజుని కావలసిన వాడిని, మరి రాజసింహాసనం నా ముందుంది ప్రభువా, నాకు ఎట్లా కుదిరిద్ది, ఇంకొకరిని చూసుకో అంటే ఏమన్నాడు ఆయన, ఇంకొకరిని చూసుకున్నాడా సెకండ్ ఆప్షన్, ఎన్ని వంకలు చెప్పాడో మోషే. నేను నత్తోడు ప్రభువా, నేను నత్తోడు ప్రభువా, నోటి మాంజి ఉంది ప్రభువా, వాళ్ళు నన్ను నమ్మరు ప్రభువా, నువ్వు నన్ను పంపలేదంటారు ప్రభువా, మరొకరిని పంపు ప్రభువా, ఎన్ని వంకలు చెప్పాడు, ఎందుకు, ఆషామాష విషయం కాదు అది, ఆషామాష విషయం కాదు. మిషనరీ సేవలో కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, మరణం, మరణం కూడా ఉంటుంది. చచ్చేది ఎలాగే చచ్చేదే, చావు ఎలాగైనా వస్తుంది. అందుకు ఒక భక్తుడు అంటాడు, ముగింపు ప్రతి ఒక్కరి జీవితంలో ముగింపు ఉంటుంది. కానీ ఒక భక్తుడు అంటాడు, తుప్పి పట్టి పనికి రాకుండా పాడైపోవడం కంటే తనలో వాడబడుతూ అరిగిపోతూ ముగించబడడం చాలా ఆశ్చర్యకరం. ఏదో ఒక రకంగా క్లోజ్ అయిపోతాం, ఏదో ఒక రకంగా ఎండ్ అయిపోతుంది, ఏదో ఒక రకంగా లైఫ్ ఎండ్ అయిపోతుంది. కానీ అదే లైఫ్ తుప్పు పట్టి పనికి రాకుండా బీపీలు షుగర్లు అన్ని తెచ్చుకొని కూర్చొని తిని పొట్టలు పెంచుకొని ఎందుకు పనికి రాకుండా జీవితం ముగిసిపోవటం కంటే ఆయన కొరకు అరిగిపోవటం కరిగిపోవటం ఆశీర్వాదం అంటాడు. ఒక భక్తుడు జాన్ జీ ప్యాటన్, ఆయన నరమాంసక భక్షకుల మధ్యకి ఆఫ్రికా దీవుల్లోకి సేవకు వెళ్ళిన సేవకుడు. ఆ సేవకుడు అంటాడు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నీకు అర్థమవుతుందా, వాళ్ళు మనిషిని చంపుకొని తినేసే రకం నరమాంస భక్షకులు, వాళ్ళ మధ్యకి సేవకు వెళ్ళడం ఏంటి అన్నప్పుడు జాన్జీ ప్యాటన్ అంటాడు, చచ్చిన తర్వాత నా దేహాన్ని పురుగులు తింటాయిగా, పురుగులు తిని తినటం కన్నా మనుషులు తినడం ఎంత శ్రేష్టమో కదా అంటాడు. చచ్చిన తర్వాత పురుగులు తింటే ఏంటి మనుషులు తింటే ఏంటి, చచ్చిన తర్వాత నన్ను పురుగులు తింటే ఏంటి మనుషులు తింటే ఏంటి అంటాడు ఆయన. సిటీ స్టడ్ అని చెప్పి అమెరికన్ క్రికెటర్, చాలా ధనవంతుడు. ఆయన్ని దేవుడు తన సేవ కొరకు పిలిచినప్పుడు తనకున్న విస్తారమైన ఆస్తిని ఈ జాన్ వెస్లీ గారి ముర్రర్ అలాగే మదర్ దేశ ట్రస్ట్కి అన్ని మిషనరీ సంస్థలకి ఆయన విరాళం చేసేసి ఆఫ్రికాకి మిషనరీకి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు ఒక మంచి కొటేషన్, ఆ మిషనరీ కొటేషన్ చాలా మంచి కొటేషన్ ఉంటుంది. ఆయన అంటాడు, దేన్నైతే నువ్వు కలకాలము సంపాదించుకోలేవో దాన్ని, దేన్నైతే నువ్వు ఎలకాలము పోగొట్టుకోలేవో దాని కొరకు కోల్పోయేవాడు వెర్రోడు కాదు అంటాడు. అర్థమయ్యే భాషలో చెప్పమంటే ఎప్పుడు నిలిచే విషయాల కొరకు విడిచిపెట్టే విషయాలను త్యాగం చేయడం అన్నది అదేమి వెరితనం కాదు అంటాడు. కనుక దేవుని కొరకు అంటే ఎలా అంటాం, ఎవ్రీథింగ్ విల్ బి పాస్డ్ అవే బట్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ లార్డ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటాడు. అంటే నువ్వు చేసిన ప్రతీది కూడా త్వరగా గతించిపోతుంది. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు చేస్తావో అదొక్కటే నిత్యత్వంలో నిలుస్తుంది అంటాడు. నిజంగా వారి జీవితాలు, వాళ్ళకి ఇవ్వబడ్డ దర్శనం, వాళ్ళకున్న భారంతో వారు ఎంత సవాలకరమైన సేవ చేశారు. కాబట్టి మనం లేఖనాల్లో చూస్తున్నాం, దేవుడు మోషేని ఒక మిషనరీగా ఐగుప్తుకు పిలిచాడు. దేవుడు యోసేపుని ఒక మిషనరీగా ఐగుప్తుకు పిలిచాడు. ఆ జర్నీ ఎట్లా ఉంటుందంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ జర్నీ. మోషే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కటి మాట రాస్తాడు, కంపేర్ చేస్తాడు, చాలా చక్కటి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ మాటలు చూద్దాం. పదకొండు ఇరవై నాలుగు వచనం నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఏముందట కుడి పక్కనేమో ఐగుప్తు ధనం, ఎడం పక్కనేమో గొప్ప నిందలు. మీకు డబ్బులు కావాలా దెబ్బలు కావాలా అన్నది మోషే ముందున్న ఆప్షన్. తర్వాత మాట ఎట్లా ఉంటుంది, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుణ్ణి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి, కుడి పక్కన భోగాలు ఎడం పక్కన శ్రమలు. నీకు సుఖాలు కావాలా శ్రమలు కావాలా అన్న ఆప్షన్ మధ్య మోష యొక్క ఎంపిక ఎట్లా ఉందంటే, నాకు సింహాసనం వద్దు, నాకు అరణ్యమే కావాలనుకున్నవాడు, నాకు డబ్బులు వద్దు డబ్బులే కావాలనుకున్నవాడు, నాకు ఈ సుఖాలు వద్దు నాకు శ్రమలే కావాలనుకున్నవాడు. నిజంగా మిషనరీ పిలుపులో ఏముంటుందంటే, మిషనరీ పిలుపులో ఏముంటుందంటే, మిషనరీ జీవితాలు స్టడీ చేస్తూ ఉంటే స్త్రీలు మనం దేవుని సేవకి చెప్పడానికి అంటే ఇంకా ఎవరు కాదనలేని గొప్ప సాక్ ఏంటంటే ఆడపిల్ల అయి ఉండటం స్త్రీ. నేను మీరు ఎలా అనుకున్నా పర్లేదు కానీ ఈ మాట చెప్తున్నాను. నాకు ఆడపిల్లలు వద్దు అనుకోవడం మీద కారణం ఆ ఒక్క కారణం, ఆడపిల్లని మిషనరీగా పంపించలేముగా, అబ్బాయిని అయితేనే మిషనరీగా పంపించగలరు. కనుక నా భార్యకి ఆడపిల్లలు కావాలని ఆశ, నాకు అబ్బాయిలు కావాలని ఆశ. ఎందుకంటే ఇద్దరిని పెంచాలి, ఇద్దరిని పెంచి ఊరి మీదకి బలాదురుగా వదిలించడం కన్నా ఇద్దరిని దేవుణ్ణి సేవకుని చేసి మిషనరీలు చేసి భారతదేశం యొక్క రక్షణ కొరకు పంపించాలని ఆశ. అందుకే ఆడపిల్లలు వద్దనుకున్నాను. కానీ మిషనరీ జీవితాలు చదువుతా ఉంటే నా అభిప్రాయం తప్పు అనిపించింది. ఎందుకంటే మచిలీపట్నానికి మిషనరీగా వచ్చిన హైని అమ్మ ఒక స్త్రీ వివాహం చేసుకోకుండా వచ్చింది. నెల్లూరు పట్టణానికి మెడికల్ మిషనరీగా వచ్చిన బేరమ్మ ఒక స్త్రీ వివాహం చేసుకోకుండా వచ్చింది. వెల్లూరు తమిళనాడుకి సీఎం క్రిస్టియన్ మెడికల్ కాలేజీ కట్టిన వ్యవస్థాపకురాలు ఐడస్ గడ్డర్ తనకు మిషనరీ, ఆమె వివాహం చేసుకోకుండా వచ్చింది. స్త్రీలు భారతదేశానికి, వాళ్ళు భారతదేశం అంటే ప్రపంచానికి ఎలాంటి సింబల్ అంటే బహువిగ్రహారాధన. ఒరిస్సాలో రేప్ చేసి చంపేశారు. ఒరిస్సాలో గ్రహం స్టేన్స్ని తన పిల్లల్ని ఆ కాలు కాలు చంపేశారు. భారతదేశంలో ఎంతో వ్యతిరేకత ఉంది మరణదూత ఒడిలోకి రావటమే భారతదేశానికి మిషనరీగా రావటం అంటే. అట్లాంటి దేశానికి స్త్రీలు మనకు రోషం పుట్టడానికి, మీసాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా, మనకు రోషం పుట్టడానికి స్త్రీలు భారతదేశానికి మిషనరీలుగా వచ్చి ఇక్కడే చచ్చిపోయారు. ఐడల్స్ కడ్డ సమాధి తమిళనాడులో ఉంది, అమెరికాలో లేదు. హైనియమ్మ సమాధి మచిలీపట్నంలో ఉంది. కనుక ప్రియులారా, బీరం ఇంకా బ్రతికే ఉంది, ఆమె మన కోసం ప్రార్థన చేస్తున్నానని మెసేజ్ పెట్టింది. ప్రభుకు స్తోత్రం. సరే, నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే, లాస్ట్ టైము మిషన్ ట్రిప్ వెళ్ళాం, లాస్ట్ ఇయర్ 2019 ఎస్ఎఫ్జి ఫస్ట్ మిషన్ ట్రిప్ బీహార్ ప్రాంతానికి వెళ్ళాం. అద్భుతమైన పరిచర్య జెమ్స్ మిషనరీ సంస్థ ద్వారా, అగస్టిన్ జవకుమార్ గారి ద్వారా జరుగుతూ ఉంది. ఆయన సాక్ష్యం మేము వింటే ఆ సాక్ష్యంలో ఒకే ఒక మాట బాగా కదిలించిన మాట, అగస్టిన్ జవకుమార్ని దేవుడు తమిళనాడు నుంచి ఒరిస్సా ప్రాంతానికి పిలిచినప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళాడు. 40 సంవత్సరాల క్రితం ఆయన సేవకు వెళ్ళే సమయానికి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక సైకిల్. వాస్తవానికి అగస్టిన్ జవకుమార్ గారు తమిళనాడులో ఒక ఉద్యోగం చేసుకుంటూ మంచి హోదాలో ఉన్నాడు. ఆయన కింద చాలా మంది ఉన్నారు, ఆయన పెళ్లి చేయాల్సిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ప్రభు పిలిచాడు. ఆయన మారు మాట్లాడకుండా విధేయత చూపించి వెళ్ళిన సేవకుడు. ఒక సైకిల్ పెట్టుకొని, సైకిల్ ముందు డ్రమ్ము, సైకిల్కి కుడి పక్కన ఎడం పక్కన చిన్న చిన్న పెట్లు పెట్టుకోవడం, అందులో ట్రాక్స్ పెట్టుకోవడం, ఆ డ్రమ్ము కొట్టుకుంటూ ఊరూరు తిరుగుతూ సువార్త చెప్పడం అగస్టిన్ జవకుమార్ గారి ప్రారంభ దినాలు. ఆ రోజు సువార్త అయిపోయిందట. ఆ రాత్రి ఎక్కడ పడుకోవాలో అర్థం కాక బడ్డీ షాప్ ముందు ఆగాడు. బడ్డీ షాప్ ముందు ఆగి ఆ టీ ఆయనతో అన్నాడు, బాబా ఈ రాత్రి ఏడు పడుకుంటానంటే సరే బాబు పడుకు అన్నాడట. రాత్రి పడుకున్నాడు, ముఖం మొదలుకొని కాళ్ళు వరకు జోరుమని దోమలు మొత్తం రక్తాలు కారేలా కొడుతున్నాయట. ఆ రాత్రి బోరుమని ఏడ్చాడట అగత్యం జవకుమార్. ఎందుకు ప్రభు ఆపించావు నన్ను ఇక్కడికి, ఏం చేయాలి, ఏం అర్థం కావాలి, ఈ జనము వినే రకాలు కాదు, వినని మనసు, ఏమి నా దగ్గర లేదు ఇక్కడ అని ఏడిస్తే ఆ ప్రభు ఆ రాత్రి ఆయనకి నీకు నీకు 5 ఎకరాల స్థలం ఇస్తున్నానని చెప్పి ప్రారంభించాడు. 5 ఎకరాల స్థలం ఎక్కడి నుంచి ఇచ్చాడంటే, అప్పటికే లేడీ మిషనరీస్ ఆ బీహార్ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్ళకి రోజు ప్రార్థన చేసుకోవడం, ట్రాక్స్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళటం, యేసుక్రీస్తు ప్రభు యేసు మత్స్యం మాలూమ్ భయం చెప్పేసి అడగటం, ఆయనకి ట్రాక్లో ఇట్లా చేస్తున్నారు. ఎవరు రెస్పాండ్ కావట్లే. చివరికి వాళ్ళకి అర్థమైంది, బీహార్ ప్రజలకి ఆత్మాభిమానం ఎక్కువ. ఇక్కడ పురుషులు ఎంత మాత్రం కూడా స్త్రీలను గౌరవించరు, స్త్రీల మాట వినరు అన్న మాటలకు అర్థమయ్యేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవా, ఒక యవనస్తుని మా దగ్గరికి పంపించాయా, మాకు ఒక యవనస్తుడు కావాలి, ఆ యవనస్తుడికి సేవం తప్పచెప్పాలని ప్రార్థన చేస్తున్నారు. అప్పటికే వీళ్ళకి 5 ఎకరాల స్థలం వేరే వాళ్ళు దానం చేస్తే 5 ఎకరాల స్థలంలో చిన్నది పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. అగస్త్యం చెప్పుకుమారికి అవంతా వాళ్ళు అప్పచెప్పి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. చిత్తేరి హిల్స్ తమిళనాడులో బ్లెస్సింగ్ విత్ మిషన్కి ఈరోజు హెడ్ క్వార్టర్స్. దాన్ని విజిట్ చేయడానికి కూడా వెళ్ళాం. ప్రభు గతంలో అవకాశం ఇస్తే తమిళనాడు చిత్తేరి హిల్స్కి వెళ్ళాం. అక్కడ ఇంత పెద్ద, ఎందుకు ఇంత కొండ ప్రాంతానికి, ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చి ఎక్కడ కట్టారేంటి, ఊళ్ళో కట్టకుండా ఇంత రిమోట్ ఏరియా అంటే వాళ్ళు అన్నారు. కెనడా దేశం నుంచి లేడీ మిషనరీస్ వచ్చి ఇక్కడ సేవ ప్రారంభించి ఈ స్థలాన్ని కొని సేవ చేద్దామని ప్రయత్నం చేసి వారి వల్ల కాక దీన్ని వదిలేసి ఇక్కడున్న స్థానిక ఆయనకు అప్పచెప్పి, అయ్యా ఈ సేవ ఎవరికైనా సేవకు అప్పచెప్పమని చెప్పి ప్రార్థన చేసి ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ స్థలాన్ని ఆర్ స్టాండీ గారికి ఆయన ఇచ్చాడు. అందుకోసం ఆ తల్లులు ప్రార్థన చేసిన స్థలం కాబట్టి ఇక్కడ ఇది కట్టబడిందన్నమాట. ఆ రెండు స్థలాల్లో కూడా ఇనిషియేషన్ తీసుకుంటూ కూడా మహిళలే, స్త్రీలే. అంత ఆశ్చర్యం అనిపించిందో, భారతదేశంలో మరుగుదొడ్డులు లేవు. ఆ కాలంలో స్ట్రీట్ లైట్ లేదు, రోడ్లు లేవు, మరుగుదొడ్డులు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు, రోగాలు వస్తే మందులు లేవు. అలాంటి ప్రాంతానికి వారు వచ్చారు, వారు సేవ చేశారు. మీకు ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మిషనరీ పిలుపు అన్నది మరి సవాలుతో కూడిన పిలుపు. ఆ పిలుపు దగ్గర మోషే చేతులు ఎత్తేసాడు, అయ్యా నేను నత్తుడిని, నన్ను వదిలే అయ్యా అంటే చూద్దాం మాట ఎంత బాగుంటుందో. క్లోజింగ్ వర్డ్స్ బాగున్నాయి, ఐగుప్తు ధనం కన్నా దేవుని ప్రజలతో శ్రమ మేలుని ఎంచుకున్నాడు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రారంభంలో ఎంత వణికిపోతున్నాడో మోషే, గొప్ప నాయకుడు కదా, గొప్ప నాయకుడు కదా, ఎంత వణికిపోతున్నాడో, ఎన్ని సాకులు చూస్తున్నాడో, ఎన్ని వంశాలు చూస్తున్నాడో. నిర్గమకాండం మూడవ అధ్యాయం మొదటి పిలుపు 10వ వచనం ముగిస్తున్నాను, సమయం అయిపోయింది ముగిస్తున్నాను. మొదటి పిలుపు 10వ వచనం కాగా, రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపిదును, ఇజ్రాయెల్ లేని నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుంచి తోడుకొని పోవాలను అన్నది దేవుని యొక్క మొదటి పిలుపు. 11వ వచనం మొదటి సాకు ఎవరిది, మోషేది మొదటి సాకు. అందుకు మోషే, నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇజ్రాయెలను ఐగుప్తుల నుంచి తోడుకొని పోవటకును ఎంతటి వాడిని, నేనెంతటి ఉన్నాయా, నా జ్ఞానం ఏర్పాటుది. మొదటి మాట, తోడుకొని పోవటకు ఎంతటి వాడిని అంటే అర్థం ఏంటి, నన్ను కాదు ఇంకొకరు చూసుకో అని, ఇంకొకరు చూసుకో అని కదా. 16వ వచనం రెండో పిలుపు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమెట్లనను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూసి తిని. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ మాట్లాడు అన్న మాట ఆయన అన్నాడు. దానికి మోషే యొక్క ఎక్స్క్యూజ్ ఏంటి 4వ అధ్యాయం 10వ వచనం అందుకు మోషే, చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ అని ఎంత బాగా చెప్తున్నాడో. ఏం డౌట్ లేదు, బల్లగుద్ది నన్ను వదిలే బాబు నీకు దండం పెడతాను, ఇంకొకరు చూసుకో, నేను ఎంత రోడ్ని, నా మాట వాళ్ళు వినరు, నన్ను నమ్మరు, అసలుకి నీకు కనబడలేదంటారు, నన్ను వదిలే బాబు దండం పెడుతున్నాడు. మూడో పిలుపు 12వ వచనం 4వ అధ్యాయం 12వ వచనం నాలుగో అధ్యాయం 12 వచనం. కాబట్టి వీళ్ళు గో మోజెస్ యు గో అంటున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు అన్నాడు. 10వ వచనంలో మరోసాకు, 10వ వచనంలో మరోసాకు చూద్దామా. 12:12 అందుకు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనా నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంజమును నాలుగు మాంజము గలవాడిని యెహోవా చెప్పగా వెళ్ళను బాబు, నన్ను వదిలే బాబు, నాకు నోరే పనిచేది, నాకు మాటలే రావు, నాకు నాలుకే పెరగదు, అసలు నాకు నార్పుతనం వెళ్ళింది, నన్ను వదిలే బాబు అంటున్నాడు. 13వ వచనం. అందుకు అతడు, అయ్యో ప్రభువా నువ్వు నన్ను పంపదలిచిన వాణిని పంపు, నన్ను కాదు, మా అన్న ఉన్నాడు ఆహారం పని పాటలు ఖాళీగా ఉన్నాడు, వాడిని పంపించే, వాళ్ళ పంపు నన్నుదిలే. మోషే చూసారా ఏమంటున్నాడో, ఎందుకు మిషనరీ పిలుపు అంటే ఆషామాషి కాదు, మిషనరీ పిలుపు అంటే పిల్లరా మరి సిలువ ఎత్తుకుని వెళ్ళడం అంటే అదే. మోషే భయపడిపోయాడు. మరొక మిషనరీని మీకు చూపిస్తాను బైబిల్ నుంచి, ఆయన మనకు తెలుసు ఆది కాండలో చూస్తాం, ఎవరు యోసేపు, ఎక్కడి నుంచి పంపించాడు, దేశం కాని దేశానికి పంపించాడు, భాష కాని భాష ప్రజల మీదకి పంపించాడు, ఐగుప్తులోకి పంపించాడు. ఎలా వెళ్ళిన తర్వాత ఐగుప్తులో యోసేపుకి వచ్చిన ఆహ్వానం ఎలా ఉన్నాయి, యోసేపుకి వచ్చిన రాజమర్యాదలు ఎట్లా ఉన్నాయి, ఎలా వాళ్ళు ఆహ్వానించారు, ఎలా వాళ్ళు గౌరవించారు కూడా బైబిల్ చెప్తా ఉంది. చూద్దాం మరి, ముగిస్తాను, సమయం అయిపోయింది. 105వ కీర్తనలో ఈ మాట చూద్దాం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. దేవుడు ఆయన ఏర్పాటును బట్టి మాత్రమే యోసేపును పంపాడు. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడను. ఎలా వెళ్ళాడు, దాసుడుగా అమ్మబడ్డాడు. నేను అనిపిస్తూ ఉంటుంది యోసేపు జీవితం చదివినప్పుడు, యోసేపు దేవా నువ్వు ఉన్నావా, నేను పుట్టగానే మా అమ్మ తీసుకెళ్ళిపోయావు, నాకు ఊహ తెలియడానికి ముందే మా నాన్నకు నన్ను దూరం చేసావు, అన్నలకు దూరం చేసావు, అసలుకి ఎంత అన్యాయం నా జీవితంలో చేసావా ప్రభువా అని ప్రశ్నిస్తాడేమో అనుకున్నాను. ఎక్కడ ప్రశ్నించలా, ఏం తప్పు చేశానని చెరసాలకు పంపించాను అన్ను, నేనేమో తప్పు చేయనన్నాను దాన్ని చెరసాలకు వచ్చాను, నువ్వు ఉంటే ఏం చేయాలి, నేను తప్పు చేయనన్నాను కాబట్టి నన్ను గణపరచాలి అని ప్రశ్నించిన వాడా కాదు. బా మోషే యోసేపు కొన్న అవగాహన ఏంటంటే, ఏది జరిగినా ప్రభు ఏర్పాట్లు జరుగుతుందని గొప్ప అవగాహన కలిగిన వాడు. కనుక అతడు బానిసగా అమ్మబడ్డాడు, మనం కూడా ఈరోజు ఆలోచించాలి, దేవుడు నిన్ను బానిసగా అమ్మడానికి అనుమతించిన దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఒక మంచి మాట అంటాం కదా మనం, మేము పోలీసులం కాము, బానిసలు మేము ఎవరమట, బానిసలు. అవును, బానిసగా నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు బానిసగా యోసేపును ఐగుప్తుకి పంపించాడు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు దేవుడు అరణ్యంలో ప్రయాణం చేయమని మోషేతో మాట్లాడుతున్నాడు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఇంకొక మాట అంటాను, దేవుడు తన సేవకులను ఎక్కడ సుఖపెట్టలేదు, కానీ దేవుడు తన సేవకులు కష్టాలు పడుతూ తన ప్రజలు మేలు పొందాలని ఆశపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డల్ని దేవుడు ఆయన ఏమనాలంటే నలుపుతూ ఉంటాడు, ట్రైన్ అప్ చేస్తూ ఉంటాడు, శ్రమకు అప్పచెప్తాడు. కానీ బహుమానం ఉంది, గొప్ప బహుమానం పరలోకంలో ఉంది. ఇక్కడ చూస్తున్న 105వ కీర్తన 17వ వచనంలో, వారికంటే ముందుగా ఆయన ఒకను పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడను. ఎట్లాంటి రాజ్య మర్యాదలు జరిగాయట యోసేపుకి? 18వ వచనం, వారి సంకెళ్ళ చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అబ్బా, యోసేపు అమ్మబడ్డ కాలం 17 సంవత్సరాల వయసు. యోసేపు ఫరో ముందుకు నిలబడి ఫరోకు దర్శన భావం చెప్తున్న వయసు 30 సంవత్సరాలు. 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు, 30వ సంవత్సరంలో జైల్లోంచి బయటకు వచ్చాడు, 13 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఎక్కడ ప్రశ్నించిన వాడు కాదు. మిషనరీ జీవితాలు మనం చదువుతూ ఉంటే చాలా మంది చెరసాల్లో జీవిస్తూ ఉంటారు, చెరసాల్లో అదోనీరామ్ జెడ్సన్ జీవితం చదవండి. బర్మా దేశానికి వచ్చాడు ఆయన, బర్మా దేశానికి మిషనరీగా వచ్చాడు. భారతదేశంలో మిషనరీ సేవ చేద్దామంటే భారతదేశంలో మిషనరీలకి అనుమతి లేదని చెప్పి వాళ్ళని వెళ్ళగొడితే వెళ్ళిపోలేక, స్వదేశానికి వెళ్ళిపోలేక శ్రీలంకకి వెళ్ళి బర్మా దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. బర్మాలో సేవ, బర్మాలో బైబిల్ ట్రాన్స్లేషన్, అద్భుతమైన జీవితం. యూట్యూబ్ లో కూడా మూవీ ఉంది, చూడండి ఒకసారి. దయచేసి మిషనరీ మూవీని చూడండి, మిషనరీ పుస్తకాలు చదవండి. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితం పట్ల ఏమైందో నీకు కూడా అర్థమవుతుంది. అక్కడికి వెళ్తే చెరసాలలో 10 సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాలు చెరసాల. కనుక బైబిల్ చెప్తా ఉన్నమాట, ఈ సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. కనుక ఆయన ఐగుప్తుని ఆ కరువు కాలంలో కాపాడాలనుకున్నాడు. ఐగుప్తునే కాదు, ప్రపంచ దేశాలను, ఉన్నవారిని, కన్న తండ్రిని, అన్నలను కూడా కాపాడాలనుకున్నాడు. కనుక అక్కడ పంపించాడు. 7 సంవత్సరాల గొప్ప కరువు, ఆ 7 సంవత్సరాల గొప్ప కరువుకు ముందే యోసేపును బట్టి ధాన్యాగారంలో ధాన్యం అంతా పోగు చేయబడింది. కరువు కాలం అంతటిని తప్పించడానికి యోసేపు నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత 70 మందిగా వెళ్ళిన ఇస్రాయేలీలు 600,000 కాలబలంగా బయటకు రావడానికి ఒకే ఒక్కడి కారణం అతడే, మిషనరీ యోసేపు. కనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మరి మోషేని పిలిచాడు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో యోసేపుని పిలిచాడు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో అనేక మందిని పిలిచాడు. చివరికి అగొప్ప పిలుపు కొరకు స్త్రీలు సహితం సిద్ధపడ్డారు. కనుక ఈ ఒక్క మాటకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఆయన స్వరం మనం వింటా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో, ఆయన పిలుపు మనం వింటా ఉన్నాం. యెషయా గ్రంథం 6:8-9 ఆయన అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపేద్దను, నేను ఎవరిని పంపేద్దను, మా నిమిత్తం దేవుని యొక్క ఆశలు నెరవేరడం కొరకు, దేవుని యొక్క చిత్తం నెరవేరడం కొరకు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడం కొరకు, దేవుని ప్రజల విడుదల కొరకు, దేవుని ప్రజల విమోచన కొరకు, దేవుని ప్రజల రక్షణ కొరకు మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. నన్ను కాదు ప్రభువా, అహరోను పంపు అన్నాడు మోషే. నేను నోటి మాంది గలవాడిని ప్రభువా, నన్ను వదిలే బాబు అన్నాడు. కష్టమే, కానీ మనం అనాల్సిన మాట, మనం ఇవ్వవలసిన కమిట్మెంట్ దేవుడు కోరుతున్నది. ఇలా రాయబడింది, ఇలా రాయబడి తర్వాత మాట మనం చూస్తాం, తర్వాత మాట మనం చూస్తాం. 8:2 అంతటి నేను చిత్తగించము నేనున్నాను, నన్ను పంపు. ఓలార్డ్ హియర్ ఐ యామ్, ఎన్ని ఓలార్డ్, నన్ను పంపు ప్రభువా నేనున్నాను, నన్ను పంపు ప్రభువా నేనున్నాను. అది సవాలుకరమైన కమిట్మెంటే అది. మరి నేను ఈరోజు మళ్ళా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఒకనాటి ట్రెండ్ ఎట్లా ఉందంటే, దేశాన్ని వదిలిపెట్టి మరొక దేశానికి, స్వభాషను వదిలిపెట్టి పరాయి భాష ప్రజల మధ్యకి, ఓన్ కల్చర్లో నుంచి అదర్ కల్చర్కి వెళ్ళటం ఒకనాటి మిషనరీ సేవ. ఈనాటికి కూడా అది అవసరమే ఉంది, కానీ మనకు ఆ ఛాన్స్ లేకుండా మన అన్నలు, మన అక్కలు, మన తండ్రులు, మన తల్లులు మొత్తం దున్నేశారు. మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళారు, బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు. చాలా వరకు వాళ్ళు పరిగెట్టి బూదిగాంతాలకి సువార్త తీసుకువెళ్ళారు. ఈరోజు ట్రెండ్ ఏమైందంటే, ఆ సువార్త అందని ప్రాంతాల్లాగా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ, నావీ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే అర్బన్ ఏరియా, అర్బనైజేషన్ పేరుతోటి ఎక్కడెక్కడో శ్రీకాకుళం, విజయనగరం, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా ఆ పట్టణాలకు వచ్చేస్తున్నారు సువార్త. అందుకే ఈరోజు మోడర్న్ మిషన్స్లో భాగంగా ఎక్కడికో వెళ్ళిపోవటం అన్నది నీ కష్టంగా ఉండి వెళ్ళలేనన్నావుగా, నీ దగ్గరికి జనాన్ని తీసుకొచ్చాను, నీ చుట్టూ వారు ఉన్నారు. అందుకే ఒరిస్సా వాళ్ళు, మరాఠీ వాళ్ళు రాజధాని నిర్మాణం కొరకు అమరావతి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు మనకి అవకాశం ఇచ్చారు కొన్ని బైబిల్ గ్రంథాలు వాళ్ళకి పంచగలిగా. కాబట్టి దూర ప్రాంతానికి జనాన్ని ఆయన తీసుకొస్తున్నాడు, పక్కనే ఉన్నారు, వెళ్ళగలవా అని ప్రశ్నిస్తున్నాడు. గో అన్న మాట వింటున్నాం. ఇంకొక మాట, నిన్ను దేవుడు ఏ డిపార్ట్మెంట్ లోనైతే ఆయన తన సేవ చేయాలనుకుంటున్నాడో ఆ డిపార్ట్మెంట్ లోకి నువ్వు కావాలని విల్లింగ్ ఇచ్చి పరుగు పందులో పార్టిసిపేట్ చేసి 5 కిలోమీటర్లు పరిగెట్టి నిన్ను తీసుకొచ్చాడు. ఇలా అంటాను, మిషనరీలకి అయితే అర్ధాతృతో పడుకున్నారేమో, మనకైతే ఆ జీతాలు 50,000 60,000 జీతాలు ఇచ్చి సేవ చేయమంటున్నాడు. ఆయన సాక్షులుగా నిలబడం అంటున్నాడు. మనము దేశం కాని దేశానికి వెళ్ళమని పిలవట్లేదు, మనల్ని చెరసాలలో ఖైదీలుగా కూర్చొని సేవ చేయమంటలేదు. కానీ నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండి, నీ దగ్గరికి వచ్చిన వారు నువ్వు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో నీ జీవితమే సువార్తగాను నీకు వచ్చిన ప్రతి అవకాశంలో కూడా వారి కొరకు పంచుకోవడానికి నిన్ను నన్ను ఒక మిషనరీగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంచానన్నమాట. ఎంత ధన్యకర మనస్థితిలో ఉండి ఆయన సేవ చేయడానికి పిలువబడ్డాము. మనకు మరుగుదొడ్లు లేని పరిస్థితి, మెడిసిన్ లేని పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఏం కాకుండా సకల సౌఖ్యాలు మన ముందు ఉన్నాయి, సకల భోగాలు మన ముందు ఉన్నాయి, అన్నీ మన ముందు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నీకు ఎందుకు ఇచ్చాను ఈ ఉద్యోగం, నీకు ఎందుకు ఇచ్చాను ఇంత జీతం, నీకు ఎందుకు ఇచ్చాను ఇక్కడ పోస్టింగ్, నీకు ఎందుకు ఇచ్చాను ఈ ప్రమోషన్, ఆయన అంటుందా. మనకు మాత్రం ఆయన పిలుపు అర్థం కావట్లేదేమో. ఒక మారు ఆ మిషనరీ పిలుపు ఒక మారు చెప్తున్నాను, నేను ఎవరిని పంపిద్దను, మా నిమిత్తము ఎవడు పోవును, చిత్తగించు ప్రవ్వా నేనున్నాను, నన్ను పంపు అన్నది నీ సమాధానమైతే నిజంగా ప్రిలారా భూమి మీద ధన్యకరమైన సేవ మనం చేస్తాం. మన కొరకు గొప్ప బహుమానాలు, మన కొరకు గొప్ప ఆహ్వానం, మన కొరకు గొప్ప విషయాలు ఆయన భద్రపరిచి దాచి ఉంచాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మిషనరీల యొక్క పిలుపు పరలోకపు పిలుపు. మోషేని పిలిచినవాడు ఆయనే, అబ్రహామును హూరు దేశం నుంచి పిలిచినవాడు ఆయనే, ఆయనే ఐగుప్తు దేశానికి మరి యోషేపును పిలిచినవాడు ఆయనే. కనుక పిలుపు ఈ మిషనరీ సేవలో ఎవరు వెళ్తారు, ఎవరు పంపుతాను అన్న పిలుపు ఉంది. ఆ పిలుపు మనతో కూడా మాట్లాడుతూ ఉండగా మరి మనం ఆ పిలుపుకి ఏమైనా విధేయత చూపించగలమా? మనం మిషనరీ సేవలో పాలుభాగస్థలం కావడానికి ఉద్యోగాలు మానేసి వెళ్ళే పరిస్థితి మనది కాదు. అలా వెళ్ళటం కూడా మరి మన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం, దేవుడు బయలుపరుస్తాడు, అది దేవుడి ఉద్దేశం కూడా కాదు. కనుక మనం ఏం చేస్తున్నామంటే పంపేవారుగా ఉన్నాం. ఎవరైతే దేవుని సేవ చేయడానికి మిషనరీలుగా మారుమూలు ప్రాంతాలకు ఉత్తర భారతదేశానికి వెళ్తానంటారో మరి మన ఉద్యోగస్తులుగా దేవుడు ఉంచాడు. కనుక మన కానుకల ద్వారా ఇప్పుడు దాకా ప్రభు యొక్క మహాకృపను బట్టి 10 మంది మిషనరీలను మనం స్పాన్సర్ చేయగలుగుతా ఉన్నాం. ఇంకా చాలా చేయాలని ఆశ ఉంది. ప్రభు మనకి ఎంత సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యం కొలిపి మనం చేస్తాం. ఒకటి, మనం వెళ్ళగలిగితే వెళ్దాం. 2, పంపగలిగితే పంపుదాం. 3, తప్పక మానక ప్రార్థన చేద్దాం. అది మన బాధ్యత. అలాగే ఈ డిపార్ట్మెంట్లో మనమే ఒక మిషనరీ అనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మిషన్ దేవుని యొక్క మిషన్, దేవుని యొక్క పని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకే దేవుడు నిన్ను నన్ను ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడన్న సత్యాన్ని మర్చిపోద్దని జ్ఞాపకం చేస్తూ ఆయనకు ఆయన సేవకులకి ఆయన సేవ, ఆయన మిషనరీల యొక్క సేవ, మిషనరీ యొక్క సేవ అవసరతను ఈనాటి సంఘాలకు తెలియాలని, సంఘాలకు తెలియాలన్న ఉద్దేశంతో మరి ఆ పాట కొరకు తాపత్రయపడ్డాం, దాని కొరకు కష్టపడ్డాం, ఖర్చు పెట్టాం. ప్రభు మన కష్టాన్ని, మన ఖర్చుని, మన ప్రార్థన ఎన్నడూ తోసివేసేవాడు కాదు. కనుక దీవెనకరమైన పాట, సవాలుకరమైన పాట మనకిచ్చారు. ఆ పాట మధ్యాహ్నం ఆరాధన తర్వాత రిలీజ్ చేద్దాం. ప్రభు ఈ మాటలన్నింటినీ మన వినికిట్లో ఆశీర్వదించి గాక. కాల్ సబ్మిట్ చేస్తా ఉన్నాను. ఎక్కువ సమయం అయిపోయింది, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకుందాం. కాల్ సబ్మిట్ చేస్తున్నాను, మీట్లో ఉంచుకోండి. నేను ప్రార్థన చేయమన్నప్పుడు అన్ని చదువు, అప్పుడుగా నీటిలో పెట్టుకోండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి.
సూత్రం తల్లి, మహోన్నత గొప్పదేవా, మమ్మల్ని ప్రభువా, అయా మమ్మల్ని నా తండ్రి, అయా మీరు మాతో మాట్లాడినది బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభువా, మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నాయన. అయ్యా నీ మాటలు నాయన వర్ణించలేని ప్రభువా, అయా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా మా బండబారిన హృదయాలను ప్రభువా మీరు కదిలిస్తున్నటువంటి దేవుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా యొక్క జీవితాల్లో ప్రభువా నాయన, సగం పైన జీవితాన్ని ప్రభువా అయా వ్యర్థపరిచినటువంటి వారు నాయన, వ్యర్థపరిచినటువంటి తండ్రి అయా, బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వారం ప్రభువా నాయన, నిద్రబోతులుగా ఉన్నటువంటి వారం ప్రభువా నా తండ్రి నాయన. అయా సౌకర్యాలు చూస్తున్నాయన, అయా ధనం వైపు చూస్తూ ఉద్యోగాలు వెసులుబాటు వైపు చూస్తున్నాం నాయన. అయా నీ యొక్క పిలుపు, ఉన్నతమైనటువంటి పిలుపును నిర్లక్ష్యం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నాయన మేము జీవిస్తుండగా ప్రభువా, అయ్యా మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడో ప్రభువా, నీకు మా హృదయాలను కదిలిస్తున్నటువంటి దేవుడో ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. దేవా తండ్రి, అయా అనేకులు నాశనానికి జోగుతూ ఉండగా ప్రభువా, అనేకులు నాయన నశించిపోటుకు సిద్ధపడి ఉంటుండగా ప్రభువా నాయన, వారిని చూస్తున్నా తండ్రి. మేమైతే నిద్రపోతులుగా ఉంటున్నాం ప్రభువా, అయా మేమైతే కంఫర్ట్ జోన్ లో ఉంటాం ప్రభువా, ఎంత మాత్రం బాధ్యత లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు చూస్తూ ఊరకుండుంటున్నాం ప్రభువా నాయన. నాయన క్షమించండి తండ్రి, అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా, అయా మా డిపార్ట్మెంట్ ని క్షమించండి అయ్యా నాయన. ఎవరు అయితే నా తండ్రి దేవా, దేవా నువ్వు తండ్రి మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, అయ్యా తండ్రి మాకు తండ్రి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో తండ్రి అయ్యా ఉద్యోగంలో అర్హత ఇచ్చిన ఆయన నిలబెట్టుకున్నటువంటి దేవుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు దేవా తండ్రి. ఆయన అయ్యా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మరల తండ్రి అయ్యా పిలిచి ప్రభా నీ పనిలో వాడుకున్నట్టు ప్రభా, నువ్వు కోరు పురి కొలుపుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అయా అయా మాకు నేర్పించండి ప్రభా, ఇంక నువ్వు నేర్పించండి దేవా, ఇంక నువ్వు పురి కొలపండి ప్రభా తండ్రి. మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ప్రభా, అయ్యా తగిన జ్ఞానమును తగిన వివేకాన్ని మాకు తీర్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది నీ బిడ్డలు ప్రభా మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ప్రభా, ఇంకను ప్రభా తండ్రి మేము ఒక చిన్న మిషనరీ వలె యోగ్యత లేనప్పటికీ ప్రభా తండ్రి అయా గృహ దర్శనాలు చేయటకు ప్రభా, అయా మా యొక్క సహోదరుల ఇళ్లను దర్శించటకు ప్రభా, అనేకమైనటువంటి అయా మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలు దర్శించటకు ప్రభా, అయా మీరే సహాయం దయచేయండి నా తండ్రి. అటు వెసులుబాటును మీరే దయచేయండి ప్రభా, అయ్యా అటు ప్రేరణ మీరు దయచేయండి నాయన, అయ్యా అటువంటి గొప్ప ధన్యత మాకును తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ వాక్యం తండ్రి ఎవరైతే విని ఉన్నారో అందరి హృదయాల్లో మీరు మట్టి పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మాతో మాట్లాడుతున్నటువంటి దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా కనికరం చూపించండి, కృప చూపించండి నాయ తండ్రి, అయ్యా మీ నామానికి మహిమకరంగా తండ్రి అయ్యా మమ్మల్ని నిలబెట్టి ప్రభా మీరు వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నా తండ్రి, కృప చూపించండి అయ్యా. అయ్యా మీ నామానికి మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదాల తండ్రి అడిగి స్తుతించి ప్రార్థించి
పెట్టుకుంటున్నారు. మనందరికి గురించి మిషనరీ సంస్థల కొరకు ప్రార్థించేద్దాం. భారతదేశంలో పనిచేస్తా ఉన్న మిషనరీ సంస్థల కొరకు, మిషనరీల కొరకు, మిషనరీ స్కూల్స్ కొరకు, హాస్పిటల్స్ కొరకు ప్రార్థించేద్దాం. ఈరోజు మిషనరీ హాస్పిటల్స్ వెలవెలిపోతా ఉన్నాయి, పనిచేసే డాక్టర్లు లేక క్లోజ్ అయిపోయే స్థాయికి వచ్చాయి. కనుక పిల్లరా ఒకసారి మిషనరీ సంస్థలు, బ్లెస్సింగ్ విత్ మిషన్, ఐఎం, జిమ్స్, ఎఫ్ఎంబిబి, విశ్వవాణి ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉండగా వాటన్నిటి సంస్థల కొరకు మనం ప్రార్థించేద్దాం. ఒక పక్క భారతదేశ చట్టాలు, మరి ఫారెన్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చి విదేశాల నుంచి వచ్చే ధన సహాయం నిలిపివేశారు. చాలా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 20,000 ఫ్రెండ్స్ మూసబడిపోయాయని మాట మనం వింటా ఉన్నాం. ఈ కఠినమైన పరిస్థితుల్లో
విదేశాలు आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर